ఓం శాంతి. 1/6/2024. మధురమైన పిల్లలు, మీరందరూ పరస్పరం ఆత్మిక సోదరులు. మీకు పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి. ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి, శరీరం పట్ల కాదు. ప్రశ్న: తండ్రి తమ ఇంటికి సంబంధించిన ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు? జవాబు: ఏ ఆత్మలైతే నా ఇంటికొస్తాయో అవి తమ తమ సెక్షన్లలో తమ నంబర్ వద్ద ఫిక్స్ అవుతాయి. అవెప్పుడూ కదలవు, ఊగవు. అక్కడ అన్ని ధర్మాలకు సంబంధించిన ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి. అక్కడ్నుండి నంబర్ వారుగా తమ తమ సమయం అనుసారంగా పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ అద్భుతమైన జ్ఞానం ఈ సమయంలోనే, కల్పంలో ఒక్కసారి మాత్రమే మీకు లభిస్తుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనకు తండ్రి అర్థం చేయిస్తారని, మరియు తండ్రి స్వయాన్ని ఆత్మలకు తండ్రిగా భావిస్తారని పిల్లలకు తెలుసు. ఈ విధంగా ఎవ్వరూ భావించరు. మరియు స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించరు కూడా. ఈ విధంగా తండ్రే కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం యొక్క ప్రారంభాన్ని మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలో తీసుకోనున్నారు. ఈ ప్రపంచం మారనున్నదని, దీన్ని మార్చేవారు తండ్రి అని కూడా అందరికీ ఏమీ గుర్తుండదు. ఇక్కడైతే సమ్ముఖంగా కూర్చున్నారు, కాని ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడిక రోజంతా తమ వ్యాపార వ్యవహారాల్లోనే నిమగ్నమైపోతారు. తండ్రి శ్రీమతమేమిటంటే, పిల్లలు ఎక్కడ ఉన్నా కాని మీరు నన్నే స్మృతి చేయండి. ఏ విధంగానైతే కన్యకు తనకు ఎటువంటి భర్త లభిస్తాడనేది ముందు తెలీదు, కాని అతని చిత్రాన్ని చూసిన తర్వాత ఇక అతని స్మృతి నిలిచిపోతుంది. ఎక్కడున్నా కాని ఇరువురు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. దీనిని దైహిక ప్రేమ అంటారు. ఇది ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ ఎవరి పట్ల ఉంది? పిల్లలకు ఆత్మిక తండ్రి పట్ల, మరియు పిల్లలకు పిల్లల పట్ల. పిల్లలను మీకు పరస్పరం కూడా ఎంతో ప్రేమ ఉండాలి. అనగా ఆత్మలకు ఆత్మల పట్ల కూడా ప్రేమ ఉండాలి. ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ప్రపంచంలోని మనుషులకేమీ తెలీదు. మీరందరూ సోదరులు కావున పరస్పరంలో తప్పకుండా ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా. దీనిని ఆత్మిక ప్రేమ అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కేవలం పురుషోత్తమ సంగమయుగంలోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. మరియు పిల్లలకు తండ్రి ఇక్కడికి వచ్చి ఉన్నారని తెలుసు. వారు పిల్లలైన మనల్ని పుష్పాల వలె పవిత్రంగా, పతితుల నుండి పావనంగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు. అలాగని వారు చేత్తో పట్టుకుని తీసుకువెళ్తారని కాదు. ఆత్మలన్నీ మిడతల గుంపు ఎగిరినట్లు ఎగిరి వెళ్లిపోతాయి. వాటిక్కూడా ఒక గైడ్ ఉంటుంది. ఆ గైడ్తో పాటుగా మరికొన్ని గైడ్లుంటాయి. అవి ముందుంటాయి. మొత్తం గుంపంతా కలిసి వెళ్లినప్పుడు చాలా శబ్దం వస్తుంది. సూర్యుడి ప్రకాశాన్ని కూడా మూసేస్తాయి. అంతటి పెద్ద గుంపు ఉంటుంది. ఆత్మలైన మీదైతే ఎంత పెద్ద, లెక్కలేనంత గుంపు ఉంటుంది. దాన్నెప్పుడూ లెక్కపెట్టలేము. ఇక్కడ మనుషుల్లో లెక్కపెట్టలేరు. జనాభా లెక్కలు తీసినా కాని అవి కూడా ఖచ్చితంగా వెలువడవు. ఆత్మలెన్నున్నాయి అన్న లెక్కను ఎప్పుడూ తీలేము. సత్యుగంలో ఎంతమంది మనుషులుంటారు అన్నది అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం భారత్తే మిగిలి ఉంటుంది. మేము విశ్వాధిపతులుగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు జీవాత్మగా ఉంటుంది. కావున రెండూ కలిసే సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవిస్తాయి. ఆత్మే పరమాత్మని, అదెప్పుడు దుఃఖాన్ని అనుభవించదని, నిర్లేపి అని ఎంతోమంది భావిస్తారు. మేము స్వయాన్ని ఆత్మగా నిశ్చయమైతే చేసుకున్నాం, కాని తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలి అని ఈ విషయంలో కూడా చాలామంది పిల్లలు తికమకపడతారు. తండ్రి పరంధామ నివాసి అనైతే తెలుసు, తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఎక్కడైనా కూడా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఉండడం పరంధామంలో ఉంటారు, మీ ఆత్మ కూడా అక్కడే ఉండేది. మళ్ళీ ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వస్తుంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది. మీరు దేవతలుగా ఉన్నప్పుడు ఫలానా ఫలానా ధర్మాలకు సంబంధించిన ఆత్మలు పైనున్నారు అన్నది మీకు గుర్తుండదు. వారు పైనుండొచ్చి ఇక్కడ శరీరాలను ధారణ చేసి పాత్ర అభినయిస్తారు అన్న ఈ చింతన అక్కడ నడవదు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారని, అక్కడ్నుండి ఇక్కడికి వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తారని ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు వారు ఏ శరీరంలోకి ప్రవేశిస్తారు అని వారు తమ చిరునామానైతే తెలియజేస్తారు. మీరొకవేళ శివబాబా కేర్ ఆఫ్ పరంధామం అని రాస్తే అప్పుడు ఆ పరంధామానికైతే ఉత్తరం చేరుకోలేదు. అందుకే శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాసి ఇక్కడ చిరునామా రాస్తారు. ఎందుకంటే తండ్రి ఇక్కడికే వస్తారని, ఈ రథంలోకి ప్రవేశిస్తారని మీకు తెలుసు. వాస్తవానికి ఆత్మలు కూడా పైన నివాసముండేవి. మీరు పరస్పరం సోదరులు. వీరు ఒక ఆత్మని, వీరికి ఫలానా పేరుందని ఎల్లప్పుడూ ఈ విధంగానే భావించండి. ఆత్మను ఇక్కడ చూస్తారు, కాని మనుషులు దేహాభిమానంలోకొచ్చేస్తారు. తండ్రి దేహీ అభిమానులుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి. ఈ సమయంలో తండ్రి అర్థం చేయిస్తారు, నేనెప్పుడైతే ఇక్కడికి వస్తానో అలా వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానాన్ని కూడా ఇస్తాను. పాత ఇంద్రియాలను తీసుకున్నారు, అందులో ముఖ్యమైనది ఈ నోరు. కళ్ళు కూడా ఉన్నాయి, కాని జ్ఞానామృతం నోటి ద్వారా లభిస్తుంది. గోముఖం అని అంటారు కదా, అనగా ఇది తల్లి యొక్క నోరు. పెద్ద తల్లి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. ఎవరు? శివబాబా. వారిక్కడే ఉన్నారు కదా, ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను, కావున వీరు తల్లి కూడా అయినట్లు. నీవే తల్లివి తండ్రివి, మేం నీ పిల్లలము అని గానం కూడా చేయడం జరుగుతుంది. కావున వారు ఆత్మలందరికీ తండ్రి. వారిని తల్లి అని అనరు, వారు కేవలం తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, వారితో పాటు తల్లి కూడా కావాలి. వారు ఇక్కడికి వస్తారు, తండ్రి పైన ఉంటారని ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మలమైన మనం కూడా పైన ఉంటాము, తర్వాత పాత్ర అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. ప్రపంచానికి విషయాల గురించి ఏమీ తెలియదు. వారు రాయి రప్పల్లో పరమాత్మ ఉన్నారని అనేస్తారు, అటువంటప్పుడు లెక్కలేనంతమంది అయిపోతారు. దీనిని ఘోర అంధకారమని అంటారు. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే చీకటి తొలగిపోయింది అని గాయనం కూడా ఉంది. ఈ సమయంలో మీకు ఇది రావణరాజ్యమని, ఆ కారణంగానే అంధకారముందని జ్ఞానముంది. అక్కడైతే రావణరాజ్యం ఉండనే ఉండదు, అందుకే ఏ వికారాలు ఉండవు, అలాగే దేహాభిమానం కూడా ఉండదు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు నేను చిన్న బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నేను యువకుడిగా ఉన్నాను, ఇప్పుడు శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది, అందుకే ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకోవాలి అన్న ఈ జ్ఞానం ఆత్మకుంటుంది. అక్కడ ఫలానా వారు మరణించారు అని అనరు, అది ఉన్నదే అమరలోకం. సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఇప్పుడు ఆయువు పూర్తయింది, ఇక దీన్ని వదిలి కొత్త తీసుకోవాలి అని అనుకుంటారు. అందుకే సన్యాసులు సర్పం యొక్క ఉదాహరణ ఇస్తారు. ఆ ఉదాహరణ వాస్తవానికి తండ్రి ఇచ్చింది. దాన్ని తర్వాత సన్యాసులు ఉపయోగించుకుంటారు. అందుకే తండ్రి అంటారు, ఈ జ్ఞానం ఏదైతే నేను మీకు ఇస్తానో అది కనుమరుగైపోతుంది. తండ్రి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, అలాగే చిత్రాలు కూడా ఉన్నాయి, కాని పిండిలో ఉప్పంత మాత్రమే ఉన్నాయి. కావున తండ్రి కూర్చుని అర్థాన్ని వివరిస్తారు. ఏ విధంగానైతే సర్పం పాత కుబుసాన్ని విడిచిపెడుతుంది మరియు మళ్లీ కొత్త కుబుసం వచ్చేస్తుంది, కాని సర్పం విషయంలో అది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశించింది అని అనరు. అలా కాదు. ఇలా చర్మాన్ని మార్చే ఉదాహరణ కేవలం ఒక సర్పానికే ఉంది. దాని కుబుసం చూడ్డానికి కనిపిస్తుంది కూడా. ఏ విధంగానైతే వస్త్రాలను విడిచిపెడతారో అలాగే సర్పం కూడా తన కుబుసాన్ని విడిచిపెడుతుంది, మళ్లీ ఇంకొకటి లభిస్తుంది. సర్పమైతే బ్రతికే ఉంటుంది, అలాగని అది ఎల్లప్పుడూ అమరంగా ఉంటుందని కూడా కాదు. రెండు మూడు కుబుసాలను మార్చి ఆ తర్వాత మరణిస్తుంది. అక్కడ కూడా మీరు సమయం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఇప్పుడు నేను గర్భంలోకి వెళ్లాలి అని మీకక్కడ తెలుస్తుంది. అక్కడ ఉన్నదే యోగబలం యొక్క విషయం. యోగబలం ద్వారా మీరు జన్మ తీసుకుంటారు, అందుకే అమరులు అని అంటారు. ఇప్పుడు నేను వృద్ధునిగా అయ్యాను, శరీరం పాతబడిపోయింది అని ఆత్మ అంటుంది. ఇప్పుడు నేను వెళ్లి చిన్న బాలుడిగా అవుతానని సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ తనంతట తానే శరీరాన్ని వదిలి పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్న బాలుడిలోకి ప్రవేశిస్తుంది. అక్కడి గర్భాన్ని జైలని అనరు, మహల్ అంటారు. అనుభవించాల్సి వచ్చేందుకు అక్కడ పాపాలేవీ జరగవు. గర్భమహల్లో విశ్రాంతిగా ఉంటారు. దుఃఖం యొక్క విషయమేమీ ఉండదు. వ్యాధిగ్రస్తులుగా అయ్యేందుకు అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువులు తినిపించరు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీరు నిర్వాణధామంలోకి వెళ్లాలి. ఈ ప్రపంచం మారనున్నది. ఇది పాతది నుండి మళ్లీ కొత్తదిగా అవుతుంది. ప్రతి వస్తువు మారుతుంది. వృక్షం నుండి బీజాలు వెలువడతాయి. మళ్లీ ఆ బీజాలు నాటినట్లయితే ఎన్ని ఫలాలు లభిస్తాయి? ఒక్క బీజం నుండి ఎన్ని గింజలు వెలువడతాయి? సత్యుగంలో యోగబలం ద్వారా ఒక్క కొడుకే జన్మిస్తాడు. ఇక్కడ వికారాల ద్వారా నలుగురైదుగురు పిల్లలకు జన్మనిస్తారు. సత్యుగానికి మరియు కలియుగానికి ఎంతో తేడా ఉంది. దాన్ని తండ్రి తెలియచేస్తారు. కొత్త ప్రపంచం మళ్లీ పాతదిగా ఎలా అవుతుంది, అందులో ఆత్మ ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటుంది, ఇది కూడా అర్థం చేయించబడింది. ప్రతి ఆత్మ తన తన పాత్రను అభినయించి తర్వాత మళ్లీ ఎప్పుడైతే తిరిగి వెళ్తుందో అప్పుడు తన స్థానంలోకి వెళ్లి నిలబడుతుంది. ఆ స్థానం మారదు. తమ తమ ధర్మాలలో తమ తమ స్థానాలలో నంబర్ వారుగా నిలబడతారు. ఆ తర్వాత మళ్లీ నంబర్ వారుగానే కిందకొస్తారు. అందుకే మూలవతనం యొక్క చిన్న చిన్న మోడల్స్ ను తయారుచేసి పెడతారు. అన్ని ధర్మాలకు తమ తమ సెక్షన్లుంటాయి. దేవీదేవతా ధర్మం మొదటి ధర్మం. ఇక తర్వాత నంబర్ వారుగా వస్తారు. నంబర్ వారుగానే వెళ్లి అక్కడుంటారు. మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు. ఆ మార్కుల ఆధారంగానే స్థానాన్ని తీసుకుంటారు. ఈ తండ్రి చెప్పే చదువు కల్పంలో ఒక్కసారే ఉంటుంది. ఆత్మలైన మీ వృక్షం ఎంత చిన్నగా ఉంటుంది, ఇక్కడి మీ వృక్షం పెద్దగా ఉంటుంది. పిల్లలైన మీరు దివ్య దృష్టితో చూసి మళ్లీ ఇక్కడ కూర్చుని చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. ఆత్మ ఎంత చిన్నది, శరీరం ఎంత పెద్దది. ఆత్మలందరూ అక్కడకు వెళ్లి కూర్చుంటారు. చాలా కొద్ది స్థలంలో దగ్గరగా వెళ్లి ఉంటారు. మనుషుల వృక్షం ఎంత పెద్దది. మనుషులకైతే నడవడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి స్థలం కావాలి కదా. అన్నీ చేయడానికి స్థలం కావాలి. నిరాకారి ప్రపంచంలో ఆత్మలకు చిన్న చోటు ఉంటుంది. అందుకే ఈ చిత్రాల్లో కూడా చూపించారు. ఇది తయారై తయారు చేయబడిన నాటకం. శరీరాలను వదిలి ఆత్మలు అక్కడకు వెళ్లాలి. మేమక్కడ ఎలా ఉంటాము? మరియు ఇతర ధర్మాల వారు ఎలా ఉంటారు? మళ్లీ ఏ విధంగా నంబర్వారుగా వేర్వేరవుతారు అన్నది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలన్నింటినీ మీకు కల్పకల్పము ఒక్క తండ్రే వచ్చి వినిపిస్తారు. మిగిలిందంతా దైహికమైన చదువు. దాన్ని ఆత్మిక చదువు అని అనలేరు. మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీకు తెలుసు. ఐ అనగా ఆత్మ, మై అనగా నాది, అనగా ఇది నా శరీరం. మనుషులకి తెలియదు. వారికైతే సదా దైహిక సంబంధాలే ఉంటాయి. సత్యుగంలో కూడా దైహిక సంబంధాలుంటాయి, కాని అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. నేను ఒక ఆత్మను, నా ఈ శరీరం ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకుంది, అందుకే ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అన్నది తెలుస్తుంది. ఇందులో తికమకపడే విషయం కూడా ఏదీ లేదు. పిల్లలైన మీరైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి. తప్పకుండా అనంతమైన తండ్రి ఉన్నారు కదా. మనుషులెప్పటి వరకైతే జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు అనేక ప్రశ్నలు అడుగుతారు. జ్ఞానం బ్రాహ్మణులైన మీకుంది. బ్రాహ్మణులైన మీ మందిరం కూడా వాస్తవానికి అజ్మేర్లో ఉంది. బ్రాహ్మణుల్లో ఒక రకం వారు పుష్కరిణి బ్రాహ్మణులు, ఇంకొకరు సారసిద్ధ బ్రాహ్మణులు. అజ్మేర్లో బ్రహ్మ మందిరాన్ని చూడ్డానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మ కూర్చుని ఉంటారు. గెడ్డం మొదలైనవి చూపించారు. వారిని మానవ రూపంలో చూపించారు. అలాగే బ్రాహ్మణులైన మీరు కూడా మానవ రూపంలోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలని అనరు. సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క సంతానమైన మీరే. వారు బ్రహ్మ సంతానమేమి కారు. తర్వాత వచ్చేవారికి తెలీదు. ఇది మీ విరాట రూపం. ఇది బుద్ధిలో గుర్తుండాలి. ఈ జ్ఞానమంతటినీ మీరెవరికైనా చాలా మంచి రీతిలో అర్థం చేయించచ్చు. మనం ఆత్మలము, తండ్రి యొక్క పిల్లలము. ఇది యథార్థ రీతిగా అర్థం చేసుకుని ఈ నిశ్చయాన్ని పక్కాగా చేసుకోవాలి. ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమాత్మే. అందరూ వారిని స్మృతి చేస్తారు అన్నది యథార్థమైన విషయం. ఓ భగవంతుడాని మనుషుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. ఎప్పటి వరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించారో అప్పటి వరకు పరమాత్మ ఎవరు అన్నది ఎవరికీ తెలీదు. తండ్రి అర్థం చేయించారు. ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే విశ్వాధిపతులుగా ఉండేవారో వారికీ తెలియనప్పుడు మరిక ఋషులు మునులు ఎలా తెలుసుకోగలరు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు, ఎందుకంటే మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. కొందరికి బాగా తెలుసు, కొందరికి తక్కువగా తెలుసు. తండ్రి సమ్ముఖంగా వచ్చి చదివిస్తారు. కొందరు మంచి రీతిలో ధారణ చేస్తారు, మరికొందరు తక్కువగా ధారణ చేస్తారు. చదువు పూర్తిగా సాధారణమైంది కూడా, అలాగే పెద్దది కూడా. తండ్రిలో ఎంతటి జ్ఞానముందంటే సాగరాన్ని సిరాగా చేసినా కానీ దాని అంతాన్ని పొందలేరు. తండ్రి సహజం చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని తెలుసుకోవాలి, స్వదర్శన చక్రదాలుగా అవ్వాలి, అంతే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతి సదా సహజంగా నిలిచి ఉండేందుకు నడుస్తూ తిరుగుతూ ఈ విధంగా చింతన చేయాలి. నేను ఒక ఆత్మను, పరంధామ నివాసి ఆత్మనైన నేను ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వచ్చాను. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. వారు బ్రహ్మ తనువులోకి వచ్చారు. రెండవ పాయింట్, ఏ విధంగా ఆత్మిక తండ్రి పట్ల ఆత్మకు ప్రేమ ఉంటుందో అదేవిధంగా పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి, శరీరం పట్ల కాదు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి అభ్యాసం చేయాలి. వరదానము, హద్దు యొక్క కామనల నుండి ముక్తులుగా ఉంటూ సర్వ ప్రశ్నల నుండి అతీతంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తులుగా ఉంటారో వారి ముఖంపై ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు. వారు సదా నిస్వార్థంగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఇతరులెవ్వరిపైనా దోషం మోపరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడానికి ఏ ఆత్మైనా ఎదుర్కొనేందుకు వస్తున్నా కానీ, శారీరక కర్మభోగం ఎదుర్కొనేందుకు వస్తున్నా కానీ, వారు సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: వ్యర్థం యొక్క చెకింగ్ను అటెన్షన్తో చేయండి, నిర్లక్ష్యంతో కాదు. ఓం శాంతి.